దీని ప్రకారంగా అతడు తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకుని నీ యొక్క అనుగ్రహం చేత నా తపస్సు ఫలించాలి అని తండ్రికి నమస్కారం చేశాడు. ఎందుకంటే తండ్రి అతడే, గురువు అతడే గనక. వెంటనే సో పితత్ర ప్రసన్నాత్మా ఫుల్ల పద్మ సమానః ప్రణిపత్య తదా సమ్యక్ పితరం మాతరం తదా హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. ఈ మాట చక్కగా చెప్పాడు చూడండి, సర్వలోక హితముకై పుట్టినవాడు అని చెప్పబోతున్నది. ఎందుకు చెప్తున్నారు, ఇతడి వల్ల సర్వలోకాలకి హితమైన ఒకటి జరగబోతుంది ఏదో. కనుకని ఈ కథ మన కోసం జరిగిన కథ అది చెప్పడం. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేశ్చుత. ఆయన తిన్నగా చేరుకున్నాడు ఎక్కడికి, తద్వనం యయౌ, అరణ్యానికి వెళ్ళేట. వెళ్ళేటప్పటికల్లా అరణ్యం అంతా కూడా ఒక జీబుగా గుబురుగా ఉంది, భయంకరమైనటువంటి చీకటితో ఉన్నది. ఎందుకంటే వృక్షములన్నీ ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి, దుర్గమమైన అరణ్యం, పైగా రకరకాల మహావృక్షములున్నాయి, వాటితో పాటు భయంకరమైన మృగములతో ఉన్నాయి. ఈ అరణ్యంలోకి వెళ్లడానికే భయం వేస్తుంది ఎవరికైనా, అసలు ప్రవేశించడానికి సాధ్యం కానిది అన్నాడు ఇక్కడ. మనోభిరపి దుర్గమం ఈ మాట అన్నాడు. మనోభిరపి దుర్గం అంటే మనస్సుతో కూడా ప్రవేశించలేమిటి, దానితో ఊహతో కూడా లోపలికి వెళ్ళాలి. అంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలోకి పిల్లవాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయస్సు అంత, చిన్నపిల్లవాడు. నాన్న నువ్వు చెప్పావు కానీ వేరే చోట ఏదైనా చెప్పు, మంచి సిటీ అట్మాస్ఫియర్ ఉండేది ఏదైనా, ఈ అరణ్యంలోకి నేను వెళ్ళలేను అని వెనక్కి రాలేదు ఆ పిల్లవాడు. ఏమన్నాడు తెలుసా, లోపలికి వెళ్ళిపోయట. ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పంచాక్షరీ సహాయోయం. అది పంచాక్షరి నాకుంది కదా అని ధైర్యంతో వెళ్ళేట అది ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరి మంత్రం అంటే సామాన్యమా, ఆ శివమంత్రం చేతిలో ఉన్నటువంటి వాడికి దేనికి భయపడిన అవసరం లేదు. అందుకు అఘోర మంత్రమని చెప్పబడేటువంటి పంచాక్షరి మంత్రం ఉన్నదో, అది ఉన్నవాడికి ఏ ఘోరమైనా అఘోరమే, అది శాంతి. అఘోరం అంటే ఆనందకరం, ఘోరం అంటే భయంకరం. కనుక అఘోర మంత్రం అయిన శివం ఎవరి దగ్గర ఉందో వాడికి ఘోరమే లేదు ప్రపంచంలో. అది ఎవరికి ఉంటుందండి నమ్మకం, మొదట అడుగు పెట్టేటప్పుడే చూపించాడు ఎంత ఇతనికి శ్రద్ధ ఉన్నదో. పైగా ఇప్పటికే చాలా సాధన చేశాడు, మంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం సాధన చేసిన వాడు. ఆ సాధన ఊరుకుంటుందా, అది తప్పకుండా పండిస్తుంది. అందుకే నేను చేసిన సాధన ఫలించిందా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు, దానికి కొన్ని టెస్టులు వాళ్లే పెట్టుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అదేమిటంటే నా మంత్రం గొప్పది, ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అని నమ్మకం కలిగితే కొంత సిద్ధి జరిగినట్టేట. అది కలిగిందా, నువ్వు మంత్రంలో ఒక స్టెప్ వచ్చినట్టే అన్న మొట్టమొదటిది. దాని తర్వాత వపుకృషత్వం వదనే ప్రసన్నత, శరీరంలో ఒక కృషత్వం సన్ననిదనం వస్తుందట, ముఖంలో ప్రసన్నత వస్తుందట, సుఖదుఖాలకి పొంగి కుంగిపోకుండా నిలబడగలిగే లక్షణం వస్తుందట, బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనడానికి నిదర్శనాలు. అంతేగాని మంత్రం చేసిన తర్వాత నా అకౌంట్ బరీ పెరిగిందండి బ్యాలెన్స్ అంతా, అది కాదు సిద్ధి అంటే. నీలో మార్పు ఎలా కనబడాలి అనేది మహానుభావుడికి మొట్టమొదటి ఎంత అఖండమైన విశ్వాసం చూడండి. కనుక సాధనలో మొట్టమొదటి ఉండవలసింది అఖండమైన విశ్వాసం. కనుక పంచాక్షరి సహాయోయం, ఒంటరి వాడు అరణ్యంలోకి వెళ్తున్నాడు, ఏమిటి సహాయం, పంచాక్షరి సహాయోయం. ఈ మాట చాలా అందమైన మాట కనుక గుర్తుండడం కోసం నేను రెండు మూడు మాటలు చెప్తున్నాను ఈ మాటకి. ఈ విధంగా ఇతడు ప్రాప తద్వనమాదరాత్, ఆదరంగా వనంలోకి చేరుకున్నాడు. ఆదరము అంటే మా నాన్న చెప్పినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి చోటు ఇది అనేటువంటి ఆదర బుద్ధితో లోపలికి చేరుకున్నారు. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటండి, వెళ్ళగానే చిత్రం ఏంటంటే వ్యక్తులు కనిపించట్లేదు కానీ వేదధ్వని వినబడుతుందట, వేదధ్వని వినబడుతుందట లోపల. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, అంటే అలాంటి దివ్యమైన అంటే దర్శనం కంటే శ్రవణం. ఇప్పుడు ఇతనికి సూక్ష్మ శ్రవణ శక్తి ఉద్బుద్ధమైంది లోపల. ఆ కారణం చేత దివ్యమైన ఆ వేదధ్వని వినబడుతున్నది, ఒక సంగీత వాద్యం వినబడుతుంది లోపల. తస్య మధ్యే చ మహతే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్తముని సేవితం. దివ్యమైన సంగీతములు వినబడుతున్నాయి, పైగా తేనెను స్రవించేటటువంటి కమలాలు ఆ చుట్టూ అంటే కొలను వర్ణిస్తున్నాడు. ఆ కొలను చుట్టూ చక్కని పూల తీగలు వృక్షములు ఇవన్నీ ఉన్నాయి, అదొక అద్భుతమైన తీర్థము. ఆ తీర్థము పేరు హేమ పద్మం అనే తటాకం, అది హేమ పద్మ తటాకం దాని పేరు. ఆ దివ్యమైనటువంటి తటాకం, ఆ తటాకం మించి వస్తున్న గాలుల్లో ఆ పద్మాల పుప్పుడు వచ్చి తగులుతోందిట. ఇంత చక్కడి వన అంటే ఎన్ని రకాల పద్మాలు ఉన్నాయి, వాడు పుప్పుడు వచ్చి తగులుతోందంటే ఆ శోభను ఇంత తగ్గ చూపిస్తున్నాడు. అలాంటి దాని తీరమునందు ఈ దివ్యమైనటువంటి వృక్ష మూలంలో శివలింగం దర్శనమిచ్చింది అతనికి. శనక ఇరం తరంగత్వా తత్ర స్థానంద దర్శస మూలం సమస్త జగత మూలస్థానాభిదం పరం. దానికి మూలస్థానం అని పేరు. ఎందుకయ్యా పేరు వచ్చింది? మూల అంటే కార్నర్ అని కాదు, రూట్ అని అర్థం. ఇక్కడ మూలస్థానం అన్నిటికీ మూలమైనటువంటి చోట. దేనికయ్యా మూలం అంటే మూలం సమస్త జగతాం, సమస్త జగత్తుకి మూలమైనటువంటి చోటు. ఇందులో పెద్ద రహస్యం ఉందండి, ఇదే చిదంబర రహస్యం. మూలం అన్నిటికీ మూలంట. అలాగే నీ శరీరం అంతా ప్రాణశక్తి అన్ని నాడుల్లోంచి ప్రవహిస్తుంది, అవునా లేదా? తెలుసా, లోపలికి వచ్చేసాం. మళ్ళీ దీని గురించి చెప్తే అబ్బో ఆలోచించలేమండి అని. ఇక్కడ మళ్ళీ అందుకోవాల్సింది ఇదే, శరీరం అంతా ప్రాణశక్తి ప్రసరిస్తుందా? ఇంత ప్రాణశక్తికి మూలం ఎక్కడుంది? మళ్ళీ రండి, మీరే చెప్పగలరు ఎక్కడ. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. ఎక్కడ? హృత్పుండరీకం, అది మూలం. అందుకు మూలస్థానం చిదంబరం అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలిసింది కదా, ఆ మూలం అనమాట. అక్కడుంది ఆ మూలస్థానానికి చేరాడు అది, ఒక వృక్ష మూలం అది. అక్కడ మూలం సమస్త జగతాం స్మృతి ఎస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాః. ఆ దివ్యమైన మూల స్వామిని ఎక్కడ స్మరించినా కూడా ధన్యమవుతా అంట. ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం మూలస్థానేశ్వరుడు అనే పేరు. తిరుమూలాట్టనార్ అని ఇప్పటికీ తమిళులు పిలుస్తారు, తిరుమూలాట్టనార్ అని కూడా ఈయనకి పేరున్నది, తిరుమూలనాథర్ అని పేరున్నది. అయితే ఇతని చిత్రం ఏంటంటే ఆ శివలింగం ముందు మఠం వేసి కూర్చున్నట్ట. వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటంటే ఆ ప్రశాంతమైన తటాకంలో ఆ వృక్షమూలంలో ఆ వేదనాథ ధ్వన్లు వినబడుతూ ఉండగా ఒక్కసారి పద్మాసనంలో కూర్చుని ఆ శివలింగాన్ని చూడడం మొదలుపెట్టాటండి. ఏకాగ్రంగా కళ్ళు తెరిచి ఏకాగ్రంగా చూస్తూ ఉన్నాడు, పంచాక్షరి జపం సాగుతోంది. కొంతసేపటికి ఆయన ఏకాగ్రంగా చూడగా చూడగా ఆ పంచాక్షరి జప ప్రభావం చేత ఆ శివలింగం మధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఎలా ఉన్నదో చూడండి. తస్య మధ్యే మహాదేవం శశాంక కృత శేఖరం లింగే స్వయం భువి వ్యక్తం లీలయా పరమేశ్వరం గంగా తరంగమాలాభి పరిశోభిజటాభరం ఆనందవల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకైః సమంతాత్ పరిశోభివి జ్యోత్స్నాయిత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ దివ్యమైన లింగంలో కనబడిన వాడు ఉత్తుంగమైన జటాజూటం కలిగి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠంతో ఉన్నటువంటి వాడు, త్రినేత్రుడైనటువంటి వాడు. ఆ జటలో గంగమ్మ తరంగాలు కదులుతున్నాయట. ఆ గంగా తరంగ శోభితమైన జటాకాలాపంపై చంద్రలేఖతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాంతి చూస్తుంటే కోటి సూర్య ప్రతీకాసమై కాంతిటంది. నవ్వుతున్నట్ట మందస్మితం ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వు వెన్నెలతో ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిటండి. స్వామి చిరునవ్వు వెలుగు ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిట. వెన్నెలలో ఒక అడవిని ఊహించుకుంది. ఇది స్వామి చిరునవ్వు వెన్నెల. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత చక్క. మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివి జ్యోత్నాయిత వనాభోగం. ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వు వెన్నెలతో మొత్తం వ్యాపించిపోయింది. అన్ని వెలుగులకి మూలమైన ఆ మూల జ్యోతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎప్పుడైతే జ్యోతిర్మయాకృతితో గోచరించాడో వెంటనే ఒళ్ళంతా పులకించిపోయింది తిరిగి. ఇది భ్రాంతి కాదు, దర్శనము అనే స్థితి తెలిసింది. నిశ్చలంగా స్వామిని దర్శిస్తూ ఆనంద నిర్భర సోయం, ఆనందపు భారంతో నిండిపోయి ఒక్కసారి ఆ స్వామిని చూసి పంచాక్షరిని ఎలుగెత్తి పలికి ప్రణిపత్య పునఃపునః మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి జగన్మూర్తి అయినటువంటి అంబికాపతిని స్తుతించెట్ట. దేవదేవా జగన్నాథ జగతీభారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణోమిత్వ మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఓ శూలపాణి, నువ్వే బ్రహ్మగా విష్ణువుగా రుద్రునిగా మూడు రూపములు ధరించి ఈ ముల్లోకాల్ని నడుపుతున్నటువంటి వాడవు. యశ్చ సేవా పరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణే నిత్యం శూలపాణి నమోస్తుతే. ఎవరిని సేవించితే పరబ్రహ్మతత్వము సులభముగా లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన నీకు నమస్కారము. అప్పుడు అడుగుతున్నాడు స్వామిని, కోరిక కూడా అడిగాడు ఏమిటంటే, నిన్ను నిరంతరం పూజించే భాగ్యం నాకు కలిగించు. నేను ఎలా పూజించినా నువ్వు తృప్తి పడాలి, నువ్వు తృప్తి పడే విధమైన పూజ నా చేత చేయించు అన్నాడు. అంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క తపన ఉంటుంది. మనం పూజ వల్ల ఆనందం అంటాం, పూజయే ఆనందం అనుకుంటున్నాడు ఇతను. రెండింటికి చాలా తేడా ఉన్నదండి. పూజిస్తున్నప్పుడు ఆనందం అనుభవించడం ఇతనికి, ఆ ఆనందం ఈ జీవుడికి అది. అందుకే ఇందాక అడిగేటప్పుడు కూడా ఏ పూజ వల్ల శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు నాకు చెప్పని అడిగాడు. పూజ ఒక్కొక్కరికి ఒక్కటి పడుతుంది మనస్సుకి. కొందరికి పూజలు ఇష్టం, కొందరికి సంకీర్తన ఇష్టం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఇష్టం, కొందరికి దీపాలు పెట్టడం సరదా, కొందరికి నైవేద్యాలు పెట్టడం సరదా. ఇవి వాళ్ల వాళ్ల పూర్వ జీవ సంస్కారములు బట్టి, వాళ్ళ శారీరక ప్రకృతులు బట్టి ఏర్పడతాయి. వాటిని మనమేమీ నిందించరాదు. వాడు దాని ద్వారానే క్రమంగా చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ఈ మహానుభావుడికి జ్ఞాని అయినప్పటికీ కూడా పూజ యందు అనురాగమున్నది. పూజల యందు అనురాగం ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియాలంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమయ్యా. కథాదుల యందు అనురాగము భక్తి అంటాడు గర్గ మహర్షి. పూజాది స్వనురాగైతి పారాశర్య అన్నాడు అక్కడ. పూజాదుల యందు అనురాగమే భక్తి అని పారాశర్యుడు అంటారు. పారాశర్యుడు అంటే పరాశర పుత్రుడు అంటే ఎవరు? ఆ వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అభిమతం ప్రకారంగా పూజలే భక్తి. కొందరికి పూజా భక్తే, స్తోత్రము భక్తే, జపము భక్తే, గానము భక్తే, అన్ని భక్తులే, తప్పేం లేదు. శంకరులల్లే కంచిత్ కాలము మామహేష భవత పాదారవిందాచ్చనై, కంచిత్ కంచిద అవేక్షణచ్చనుత భిక్ కంచిత్ కథాకర్ణనై, కంచిత్ ధ్యాన సమాధిశ్చనుత భిక్ కంచిత్ దశామిదృశిం య ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాహ జీవన్సముక్త ఖలు అన్నాడు. స్వామి కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నిన్ను పూజిస్తాను, కొంతసేపు జపం చేస్తాను, కొంతసేపు కీర్తనలు పాడతా, కొంతసేపు దండాలు పెడతా, కొంతసేపు క్షేత్రాలు తిరుగుతా, ఇలా అది చేస్తూ ఇది చేస్తున్నా మొత్తం నీతోనే నేనున్నానుగా, ఇదే జీవన్ముక్తి అంటే అన్నాడు. ఇంకట్లేదు. కనుకనే మహానుభావుడు కమలాక్షను అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్నించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము అని చెప్పినట్లుగానే తా రసనా తే నయనే తావేవ కరో సయేవ కృతకృత్యః యాయే యోయో భర్గం వదతీ క్షేతే సదార్చత స్మరతి. పూజ వల్ల దొరికే పరమార్థం ఏమిటో ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాలి. అందుకే ఈయన కోరుకున్న కోరిక ఏమిటి? నిన్ను ప్రేమగా పూజించాలి, నా పూజ ఎలా చేసినా నువ్వు సంతోషించాలి అన్నారు. ఎలా చేసినా అంటే ఎవరు భగవంతుడికి ఆయనకి తగినట్లు పూజించలేరు. మనం ధరించడానికి పూజించగలమే గానీ ఆయనకు తగినట్లు పూజించగలమా? కొందరు అహంకార పూరితులై తమ పూజ ఏదో గొప్ప పూజ అనుకుని అది భగవంతుడికి పాపం ఏమీ లేదు ఇవ్వడం వల్ల ఉన్నాయనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ మాటతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన పూజ నీకు తృప్తి కలిగించాలి, నువ్వు తృప్తి కలిగేలా నేను పూజించగలగాలి, ఈ భాగ్యం నాకు ఇవ్వయ్యా అన్నాడు. చూసారా ఎవరండి ఇలా అడుగుతారు? పూజ చేసి కోరిక అడిగే వాళ్ళు మనకు తెలుసు, కానీ పూజ చేసే కోరిక కలగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఇది తెలియాలంటే మళ్ళీ మన త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేశాడు ఇంత ప్రేమగా తులసీదళముళ్లతో సంతోషముగా పూజించన్నాడు మహానుభావుడు. సంతోషముగా పూజించు అంతేకాదు, నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధల ననచుకోరాదా అన్నారు. ఎవరు? మన త్యాగరాజస్వామి వారే అన్నారు. నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధల ననచుకోరాదా. పూజలో ఉన్న ఆనందం అనుభవించాలండి, అప్పుడు తెలుస్తుంది. ఆ చేత్తో వేస్తున్నప్పుడు శివునికి ఇస్తున్నాను, శివునికి చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అదే పెద్ద యోగం, అదే పెద్ద సమాధి. అలా అనుభవంతో చేసేవాడికి తెలుస్తున్నది ఈయన అటువంటి వాడు. ఈయన యొక్క తత్వం ఎటువంటిదంటే పరమాత్మని హాయిగా పూజించాలి, ఇలా పూజించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని చెప్పిన వెంటనే పరమాత్మ అందులో దర్శనమిచ్చి తిరిగి అంతర్ధానమైపోయాడు. ఆయన ఇంక అక్కడే తన నివాసమని ఏర్పాటు చేసుకుని ఆ లింగానికి సమీపంలో కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము శివుని అర్చిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక్కడు ఆ అరణ్యంలో. అయితే అతనికి నిష్ఠ తెలుస్తోంది, అందరూ అదృశ్య శరీరాలతో ఉన్నారని తెలుస్తోంది, కానీ తన వలే ప్రత్యక్షంగా తన కంటికి ఎవరూ కనబట్టలేదు. అటువంటిప్పుడు ఒక్కడే ఒంటరి, కానీ పంచాక్షరీ సహాయం. దీనితోనే అతడు ప్రాతకాలం నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఆడ తర్వాత పువ్వులు ఏరుకు తీసుకొస్తూ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడి దగ్గర గురించి ఏడ్చాడు. ఏమిటయ్యా, చెప్తున్నాడు, స్వామి దయామయ్యా నీ పూజ చేయడంలో నేను అనుకున్నంత తృప్తి పొందలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమిటా తృప్తి? నేను సూర్యుడు వచ్చిన తర్వాత పువ్వులు ఏరడానికి వెళుతూ ఉంటే చిన్న ఇబ్బంది జరుగుతుంది, పువ్వులు విచ్చుకోగానే వచ్చి తుమ్మెదలు పురుగులు వచ్చి వాటి మీద వాలిపోతున్నాయి, అలా అవన్నీ పట్టేయడంతో ఆ పువ్వులు దెబ్బతింటున్నాయి. అలాగా వాటి చేత తాకబడినటువంటి పువ్వులు తెచ్చి నీకు ఎలా వేస్తాను, నాకు అలా వెయ్యాలని లేదు. పోనీ ఆ సూర్యుడు ఇంకా రాకుండానే, అలాగని రాత్రిపడు పువ్వులు కోయకూడదండి, సూర్యోదయాత్ పూర్వం పర్వాలే, ఆ సమయంలో కొయ్యాలి అంటే పొగ మంచు కప్పుకుపోతుంది, అరణ్యం కదా మంచు కప్పుకుపోతుంది మొత్తం, పైగా మంచుతో తడిసిపోయి ఉంటాయి చెట్లు, ఎక్కి ఆ పువ్వులు తీద్దాము అంటే జారిపోతుంటాను నేను, పైగా దృశ్యం విజన్ కూడా సరిగ్గా ఉండదు ఆ సమయంలో, మంచు ఉంటుంది అంటే రాత్రి పోయి ఇంకా సూర్యోదయం అయ్యే సమయంలో విషయం చెప్తున్నాడు, పొగమంచు బాగా ఉంటుంది కనిపించట్లేదు, దానితో తృప్తికరంగా నీకు పువ్వులు తేలేకపోతున్నానయ్యా. ఇవన్నీ చాలా ముఖ్యమండి, తపన తెలియాలి. పూజ చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం ఎలాంటి పువ్వులతో పూజ చేసిందో ఏమిటో అన్న మాట ఉంది, అంటే చేసిన పువ్వులు కూడా సరిగ్గా ఉండాలి లేకపోతే ఫలితాలు ఇంకోలోగా వస్తాయి. పువ్వులు కూడా కొంతమంది పాపం బజార్లో కొనుక్కొస్తారు అలా పడేస్తూ ఉంటారు భగవంతుని మీద, ఇటు మాట్లాడుతూ విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు, అలా చేసే కంటే చేయకపోవడం చాలా సంతోషం. ఎవరి కోసం అది తెలుసుకుంటే ఒక్కొక్కటి అని సుకుమారమైన మెనుకు వేస్తున్నామన్న భావనతో వేస్తే అది తృప్తి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని సేవించుకుని అనంతాళ్వార్ ఈ పూల సేవతోనే ధరించి వేడు గుర్తుపెట్టుకోండి, సామాన్య విషయం కాదు. పువ్వులు సమర్పించితే పరమాత్మ సంతోషించే విధానం, ఏ పువ్వు వేస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. మన శాస్త్రాల్లో చెప్తే మనం పెద్ద నమ్మం, కానీ పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తే సంతోషిస్తాం కదా. అలాగే పాండిచ్చేరికి చెందిన ఒక ఫ్రెంచ్ వనిత భారతీయ సంస్కృతిపై మమకారంతో వచ్చి అరవింద మహర్షి యొక్క బోధలకు ప్రభావితురాలే, మదర్గా పేరు పొందిన ఆమె సుమారు 300 పైచులకు పువ్వుల గురించి పుస్తకం రాసింది ఆవిడ. ఏ పువ్వుకి ఏ ఫలితం ఉంటుందో ఆ పుస్తకంలో రచించింది, పైగా ఏ పువ్వు ఏ భావానికి సంకేతమో చెప్పారు, అందుకే సుమనస్సులు అని పువ్వులకు పేర్లు, సుమనస్సులు. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క భావం ఉంటుందిట, ఏ పువ్వులోనూ దుర్భావం మాత్రం ఉండదు గుర్తుపెట్టుకోండి, ప్రతి పువ్వులోనూ సద్భావం ఉంటుంది. ఆ పువ్వును నువ్వు సమర్పించినప్పుడు దానికి సంబంధించిన భావం అక్కడ ఇవ్వబడి ఆ భావం ఇందులో వృద్ధి చెందుతుందిట. ఎన్ని రకాల భావాలు మనస్సులో ఉంటాయో, ఆనందము ఉత్సాహము ఉల్లాసము ఇలాంటి పాజిటివ్ థాట్స్, వీటన్నిటికీ సంకేతాలట పువ్వులట. అందుకే పువ్వుల సమర్పణ వల్ల భావ సమర్పణే. పైగా నువ్వు సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలకు నీకు సుమనస్కులు అవుతారు. ఇది పెద్ద మాట, ఇప్పుడు ఎన్ని చెప్పాను, సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలు సుమనస్కులు అవుతారు. ఈ మాట భారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడండి. ఇక్కడ సుమనస్సు, సుమనస్సు నుంచి సౌమనస్యం అనే మాట పడింది. ఎప్పుడైనా విన్నారా ఈ తెలుగు మాట పొరపాటున? సౌమనస్యం, ఒకటి పక్క ఒకటి పట్ల మనకి ఒక పాజిటివ్ థాట్ ఏర్పడితే సౌమనస్యం, సౌమనస్య వాతావరణం ఉంటే బాగుంటుంది, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. కనుక సుమనస్సు, ఒకటి పట్ల ఒకటికి సౌమనస్యం ఉండాలి. అలాగే దేవతలు మన పట్ల సౌమనస్య భావంతో ఉండాలంటే సుమనస్సులు ఇవ్వాలట, పువ్వులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కుసుమని చెప్పారు. మనకెవరో పాపం చెట్టు కొమ్మ ఉంచుతూ ఉంటే పువ్వులన్నీ విలాపం చేసేయి అని ఆ కవి అన్నారు, ఆయన భావుకత చాలా గొప్పది అని నమస్కారం. కానీ భారతదేశంలో పూల చెట్లు మాత్రం ఎప్పుడు విలాపం చెయ్యవు, ఎందుకంటే ఈ పువ్వులు పరమాత్మకి సమర్పణం చేస్తా కనుక పొంగిపోతాయి, అవి సల్లాపం చేస్తాయి. అందుకు కృష్ణశాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఇంత తొందరలే హరిపూజకు పొద్దు పొడవక మున్నే పూలిమ్మని. ఆ పువ్వు ఇస్తూ ఉంటే సత్పుత్రుణ్ణి కన్నా తల్లిలాగా సంతోషిస్తుంది ఆ చెట్టు, ఆ జన్మ చరితార్థమైపోతుందిట. తత్వం తెలియనులు మాత్రమే శివాలను కొమ్మ వంచి పువ్వులేడ్చేయి అనే మాట అనగలరు, కానీ భారతీయ వృక్షములు ఆ దేవుని కోసం వినియోగింపబడినప్పుడు పర్వాలేదు. అందుకని బొక్కే అనే పేరుతో ఏదో కట్ చేసి దాన్ని చేతులకు ఇస్తూ చెప్పేటటువంటి సంస్కృతిలో వాళ్ళు ఆ పువ్వులు విలాపం చేయొచ్చు, కానీ పరమాత్మకి సమర్పించే పువ్వులు కోసేటటువంటి భారతదేశంలో మాత్రం విలాపాలు లేవు, అన్ని సల్లాపాలే గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది. అయితే ఇతను పువ్వులు ఇవ్వడం వల్ల ఏమొస్తుందో పుస్తకం దగ్గర పెట్టుకుని చేయలేదండి, ఒక్కొక్క పువ్వుకో ఫలితం చెప్పారు. బిల్వదళాలు ఇస్తే ఏమొస్తుంది ఒక్కొక్క పువ్వుకి, ఇతను ఫలితం కాదు, శివుడికి ప్రీతి, శివుడికి తుమ్మి పువ్వులు ఇష్టం, శివుడికి మారేడు ఇష్టం, అనగానే అవంటే మనకిష్టం ఏర్పడాలి, ఎందుకంటే మన స్వామికి ఇష్టం కదా. సృష్టిలో మనం ప్రేమించే వ్యక్తికి ప్రియమైన వస్తువును మనం ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటామే. పరమాత్మ కంటే ప్రేమించే వస్తువు ఉంటాడండి, శివుడి కంటే ప్రేమించే వస్తువు ఉంటాడా? ఆయన ప్రీతి కలిగినవన్నీ నీకు ప్రీతి కలిగించాలి. ఆయనకి ఇష్టమైనవన్నీ మనం పెంచుకోవడం అదొక పెద్ద యజ్ఞం. అది ఆ తీసేటప్పుడు ఆ బిలవదళాలు ఎలా ఇవ్వాలి? అచ్ఛిద్రై కోమలై శుభై, స్తోత్రం అదే చదువుతాడండి, కానీ అన్ని కన్నకన్నాళ్ళు వేస్తూ ఉంటాడు. చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఆ బిల్వదళం అంత జాగ్రత్తగా తీయాలి. ఆఖరికి ఆ దళం తీసేటప్పుడు చివరికి బొడిపులాగా వస్తుంది, అది కూడా తీయాలట. బొడిపుతో వేస్తే వజ్రంతో కొట్టిన దోషం అదొకటి. ఆ వెయ్యాలి అలాగా. ఆ పువ్వులు కూడా రేకులు ఊడకుండా, పురుగు కొట్టకుండా ఇలా ఉండాలి. కొందరు ఉన్న పురుగును దులిపి పెడతారు, అది మహాదోషం. ఇలాంటివి కూడదు. కొనుక్కును పెట్టడం తప్పనిసరి, కానీ దాన్ని సంరక్షణ చేసుకుని వాడుకోవాలి. ఎన్నో పెద్దలు చాలా చెప్పారు. అలాగే పువ్వులు కొనుక్కుని వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకోండి, నమస్కారం అండి అని మళ్ళీ ఆ పువ్వులు దేవుడికి ఇస్తే దోషం. ఆ పువ్వులు చేతిలో ఉండగా ఇంకొకరికి అభివాదము చెయ్యరాదు. అలాగే వస్త్రంలో పువ్వులు కోస్తే పూజకు పనికిరావు. కొంతమంది పాపం బయటలోనూ రుమాల్లోనూ పువ్వులు కోసి తీసుకొస్తుంటారు, వాటి పూజకు వినియోగించరాదు. ఇవన్నీ నియమాలు. అసలు కథ కంటే ఇలాంటివి చాలా మందికి బాగుంటాయని నేను చెప్తున్నాను. కానీ ఇవన్నీ కూడా స్వామి కోసం ప్రేమగా చేయడం విశేషమండి. ఈ మహానుభావుడు ఆ తపన. అందుకు పువ్వుల సమర్పణతో ఎన్నెన్ని పొందవచ్చో. కొంతకాలం క్రితం, 10-15 ఏళ్ల క్రితం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక న్యూస్ పడింది. అదేమిటి అంటే, ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాశాడు, నేను బాగా సంపన్నుణ్ణి, దౌర్భాగ్యవశాత్తు నా వ్యాపారం అంతా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన దరిద్రం అంతా ఇంత కాదు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, కోటిలింగాల పువ్వులు అంటారు, నాగలింగం పువ్వులని. ఇది కానీ శివుడికి ఇస్తే దరిద్రాలు పోతాయని చెప్పారు. నేను రోజుకు ఒక్క పువ్వు సంపాదించుకుని శివలింగానికి పెట్టాను. నా 11వ రోజుకల్లా చిత్రంగా పోయిన నా ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ నాకు వచ్చాయి. అప్పటి నుంచి శివారాధన మానం లేదు, నాకు దరిద్రం లేదు అన్నాడు అతను. మన పెద్దవాళ్ళు అంటారు, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. చూడండి, ఎప్పటికైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మనకి సకామ పూజగా చెప్పారు. సంతోషం, సకామంగానూ నిష్కామంగానూ పట్టుకున్నది ఆయన్ని గనక సంతోషం. కానీ ఇతను నిష్కామ ప్రేమ భావక పూజ ఇతనిది, కనుక ఇది ఉత్కృష్టమైన పూజ అని చెప్పబడుతుంది. ఈ మహానుభావుడు బాధ ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత వెళితే ఈ బాధ వస్తుంది, పొగమంచులో ఉండగా వెళితే మరో బాధ, దృష్టి సరిగ్గా ఆనట్లేదు, చెయ్యి వేస్తే జారిపడుతున్నా, ఇదేమిటయ్యా బాధ అనుకుని దుఃఖిస్తూ ఉన్నట్ట, ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ పరమేశ్వరుడు ఎందుకయ్యా బాధపడుతున్నా అన్నట్టండి. ఆయన కనబడినప్పుడు ఏమనగాలి, తొందరగా కైలాసానికి తీసుకోవాలని అడగాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తృప్తిగా పూజ చేసుకుంటున్న భాగ్యం నాకు దక్కనయ్యవయ్యా అంటాడు. ఏమిటి నీ బాధ? ఇదిగో చెట్టు ఎక్కలేకపోతున్నాను, నేను నాకు సరిగ్గా కనిపించట్లేదు. కనుకని ఏ చెట్టెక్కైనా ఏ పుట్టెక్కైనా ఎక్కగలిగే పాదాలు పులికి ఉంటాయి, కనుకనే నా చేతులకి పాదాలకి పులి పాదాలు చేసి అన్నాడు. ఇక్కడ అడిగింది అది, పులి పాదాలు చేసి చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఇది అడిగాడు మహానుభావుడు. అవునా, ఇదే కావాలి. ఇది ఇందులో ఉన్నది ఏమిటండి? ప్రేమ తప్ప ఏమీ లేదు. కోరికలు చూడండి, ఏమీ అడగలేదు. లేకపోతే వస్తే అడిగేది పులి పాదాలా? ఉన్న మానవ శరీరాన్ని తీసుకుని పులి పాదాలు పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దేహాభిమానం ఏమీ లేకుండా కేవలం ఉన్నదంతా ఈశ్వరార్పణకే ఈ దేహం ఉన్నది. ఈశ్వరార్పణ పనికిరాని అవయవాలు ఎందుకు? ఇది చెప్పదలుచుకున్నాడు ఈ కథలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంతర్యం ఇది, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరార్పణ వినియోగింపబడే దేహం కావాలి. శంకరాలే, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఎలా పుట్టించు నాకు పర్వాలే. శరీరం ఎలా ఉంటే ఏముందయ్యా, మనస్సు నీకు అర్పించబడే జన్మ ఏదైనా నాకు పర్వాలేదన్నాడు. ఇలా అడిగే దమ్ము భక్తుడికి మాత్రమే ఉంటుందండి. అంతేగాని నాకు ఈ జన్మ సంసారాలు చాలు, జనన మరణాల నుంచి బయటపెట్టను కూడా వాడు అడగడు భక్తుడు. అది గొప్పది. మమ జన్మని జన్మనిశ్వరే భవతాత్ భక్తి రహితకి త్వయి అన్నారు చైతన్య మహాప్రభు. ఎన్ని జన్మలెత్తే నీకు భక్తి ఉంటే చాలన్నాడు. అందుకే అది ముక్తి కంటే గొప్పది. ఇలా అడుగుతారు కానీ వాళ్ళకి మరి జన్మ ఉండదండి. అందుకే తెలివైన వాళ్ళు భక్తులు. మహానుభావుడు తన దేహాన్ని ఈశ్వరార్పణం చేసుకున్నాడు, అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. మొత్తం పులిపాదాలు అయిపోయాయి. అప్పుడు శివుడు అన్నాడు, ఆహా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు, నువ్వు నిరంతరం నన్ను అనుభవిస్తున్నావు పూజ రూపంలో. ఇంకేం కావాలి, శివానుభవం నీకున్నది, నీకు నేను పులిపాదాలు ఇచ్చేశాను. అంతేకాదు నీకు ఈ క్షేత్రాన్ని ఇంత అంటి పెట్టుకున్నందుకు, నువ్వు తిరగడం వల్ల ఈ క్షేత్రానికి నీ పేరు ఉండాలి. ఇక నుంచి దీని పేరు వ్యాఘ్రపాదపురము. వ్యాఘ్రపాద పులిపాదాలు, వ్యాఘ్రపురము, రెండు పేర్లు, వ్యాఘ్రపాదపురము, వ్యాఘ్రపురము. అని దీనికి పేరు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడు దీన్ని పులియూర్ అని పిలుస్తారు. తమిళ భాషలో వ్యాఘ్రపురమును వ్యాఘ్రపాదమని పేరు దిన్నుకున్నది. అలాంటి వ్యాఘ్రపాద క్షేత్రము ఈ దివ్యమైనటువంటి చిదంబరం.